ప్రేమధార
ప్రేమధార
బైబిల్ అధ్యయన పాఠశాల
శ్రోతలకు స్వాగతం.
తెలుగు ప్రజలకు పరలోక వరంగా దేవుడు ప్రసాదించిన అపూర్వ కానుక
ప్రేమధార
నలిగిన హృదయాలకు నెమ్మది,
నిరాశాపరులకు నిరీక్షణ,
అందరికీ ఆనందం,
ఇదే మా ఆకాంక్ష.
దేవుని ప్రేమ ధారావాహికంగా ప్రవహించే వేద పారాయణ కార్యక్రమం
ప్రేమధార.
సోదరీ సోదరులారా, బాగున్నారా? క్రీస్తునందు ఆత్మానందం అనుభవిస్తున్నారా? కొంచెం ఆలోచించండి. దేవుడు ప్రేమ. యేసు ఆ ప్రేమను మనకు చూపాడు. పరిశుద్ధాత్మ యొక్క ఫలం ప్రేమ. యోహాను సువార్త 13:35 యేసు ప్రభు అన్నాడు, మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుంటారు. యేసు శిష్యులు అనే గుర్తింపు ప్రేమే. అపొస్తలుల కార్యములు 13:47, నీవు భూదిగంతముల వరకు రక్షణార్థముగా ఉండునట్లు నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచి ఉన్నాను. ఇది ప్రభు ఆజ్ఞ. యేసు తాను దేవుడై ఉండి సేవ చేశాడు. ప్రభువు సేవకుడయ్యాడు. తనను తాను రిక్తుణ్ణిగా చేసుకున్నాడు. దేవుని రాజ్యం ప్రేమరాజ్యం. యేసు పరిచారము చేయించుకోవడానికి కాదు, పరిచారము చేయడానికి, అనేకుల కోసం విమోచన క్రయమవటానికి వచ్చాడు. ఒకరినొకరము ఎలా ప్రేమించుకోవాలో చూపడానికి యేసు ప్రభువు తన శిష్యుల పాదాలు కడిగాడు. ఆయనలో గర్వం బొత్తిగా లేదు. ఆయన ప్రేమనిధి. ప్రేమ లేకుండా సేవ చేయవచ్చుగాని సేవ చేయకుండా ప్రేమించలేము. మార్త సేవ చేసింది గాని ప్రేమ లేదు. మరియ మీద సణిగింది. పరిసయ్యుడైన సీమోను యేసును భోజనానికి పిలిచాడు గాని ఆయన పట్ల ప్రేమ ఉండి కాదు. పాపాత్మురాలైన స్త్రీ యేసును ప్రాణాధికంగా ప్రేమించింది. అధికమైన పాపాలు క్షమించబడినందున రక్షకుణ్ణి ఆమె అధికంగా ప్రేమించింది. సేవ ద్వారా మన ప్రేమను వ్యక్తం చేస్తాము. మంచి సమరయుడు నిస్సహాయుడై దొంగల చేత కొట్టబడిన వ్యక్తిని ప్రేమించాడు గనుక సేవ చేశాడు. రాహేలును యాకోబు ఎంతో ప్రేమించాడు గనుక అదనంగా 7 లాబాను మామకు చాకిరీ చేయడానికి ఒప్పుకున్నాడు. గలతీ పత్రిక 5:13-14 పౌలన్నాడు, ప్రేమ కలిగిన వారై ఒకరికొకరు దాసులై ఉండండి. ధర్మశాస్త్రమంతా నిన్ను వలె నీ పొరుగువాణిని ప్రేమించు అనే ఒక్క మాటలో సంపూర్ణమై ఉంది. యేసు భాషలో ప్రేమ అంటే సేవ, ప్రేమించు అంటే సేవించు అని అర్థం. అనగా మనది ప్రేమ సేవ. ప్రేమ సేవలో వ్యక్తం కావాలి. ఈ రెండు ఒకదానిలో ఒకటి ఇమిడి ఉన్న పదాలు. దేవుని ఉగ్రత అవిధేయుల మీదికి వస్తుంది. జాగ్రత్త. యేసును ప్రేమించేవారు ఆయన ఆజ్ఞలను గైకొంటారు. ఇదే దేవుని నిబంధన, దేవుని కృప. ద్వితీయోపదేశకాండం 5:10 దేవుడన్నాడు, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొనేవారి విషయములో 1000 వరకు కరుణించేవాడను. యేసుక్రీస్తు శిలువ మరణ పర్యంతము తండ్రికి విధేయుడు. అందుకే దేవుడన్నాడు, ఇడుగో నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తాను. ఈయన మాట మీరు వినాలి. క్రియతో సత్యముతో ప్రేమించాలి. శ్రోతలు రండి, ప్రార్థన చేసుకుందాము.
మిస్సయానా తీయని తలంపులు నీవే. పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై నా పితరులను ఆవరించి ఆదరించిన మహనీయుడవు పగలు మేఘస్తంభమై రాత్రి
తండ్రి దేవా, నీకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు. మా శ్రోతలు విరిగినలిగిన హృదయాలతో నీ సన్నిధికి వచ్చి ఉన్నారు. ప్రభు, వారిని కనికరించండి, వారి కుటుంబములను దీవించండి. కుటుంబాలు నీ కుటుంబాలై, పిల్లలు నీ పిల్లలై నిన్ను మహిమపరచాలని ఎంతో ప్రార్థిస్తున్నాము. వారి ప్రతి అక్కరా తీర్చు ప్రభు. నీ బిడ్డలు నీ మహిమార్థమై జీవించి, నిన్ను సేవించి, తమ సంపూర్ణ విధేయత ద్వారా నిన్ను మహిమపరుస్తారని నిరీక్షిస్తున్నాము. మా దేశమందలి స్థానిక సంఘములను దీవించండి. సంఘ ఉజ్జీవము కొరకై ప్రార్థిస్తున్నాము. సంఘము భూదిగంతాల వరకు నీ సువార్తను నమ్మకంగా ప్రకటించాలని ప్రార్థిస్తున్నాము. మా దేశమును, దేశ ప్రజలను, పరిపాలకులను, నాయకులను, సాంఘిక సేవకులను ఆశీర్వదించి బలపరచండి. నేటి వాక్య అధ్యయనమందు మమ్మలను దీవించుమని యేసుక్రీస్తు వారి శుభప్రద నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. సోదరీ సోదరులారా, ఈరోజు మన పాఠం ఆదికాండం 39వ అధ్యాయం. సావధానంగా వినండి. గత పాఠంలో 38వ అధ్యాయంలో యూదాను గురించిన వృత్తాంతం విన్నాము. ఆ విషాదగాథ వినవలసి వచ్చినందుకు ఎంతో బాధపడ్డాం కూడా. అయితే ఈ 39వ అధ్యాయంలో యోసేపు గాథ కొనసాగుతుంది. యోసేపునకు యూదాకు ఎంతో వ్యత్యాసమున్నది. యోసేపు, బెన్యామీను ఎంతో గారాబంగా పెరిగారు. వీరిద్దరి మీద యాకోబు ఆశలన్నీ కేంద్రీకరించబడి ఉన్నాయి. యోసేపు సోదరులు అతణ్ణి ఎంతో ద్వేషించారు. అతణ్ణి ఒక బానిసగా అమ్మివేశారు. యోసేపు ఈజిప్టు దేశానికి అమ్ముడుపోయాడు. అప్పుడు యోసేపునకు 17 సంవత్సరాల వయస్సున్నది. అతనికి ఎంతో నిరాశ కలిగి ఉండవచ్చు. కాని ఈ సంఘటనల వెనుక దేవుడున్నాడు. యోసేపు మాత్రము ఎంతో శ్రమపడవలసి వచ్చింది. పాత నిబంధనలో ఎందరో వ్యక్తులున్నారు. వారందరిలో దేవుని చిత్తము నెరవేరిన విధానం చాలా గొప్పది. అయితే యోసేపు తరహా వేరు. ఇతని జీవితములో దేవుని సంపూర్ణ చిత్తము నెరవేరింది. ఇతని జీవితములోని ప్రతి చిన్న సంఘటనలో కూడా దేవుని వ్రేలి కదలిక గుర్తుపట్టగలం. దేవుని హస్తం అతని మీద బలంగా ఉంది. దేవుని నడుపుదల అతనికి సమృద్ధిగా ఉన్నది. అయితే దేవుడు నేరుగా యోసేపును కలుసుకొని మాట్లాడినట్లు ఎక్కడా రాయబడి ఉండలేదు. దేవుడు అబ్రహాముకు కనిపించాడు, ఇస్సాకు యాకోబులకు కనిపించాడు. కాని యోసేపునకు ఆ విధంగా కనిపించలేదు. అయితే దేవుడు యోసేపును నడిపిస్తూనే ఉన్నాడు. యోసేపు జీవితానికి కొత్త నిబంధన వ్యాఖ్యానం Romans 8:28. దేవుని ప్రేమించేవారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి సమస్తము వారి మేలుకోసమే సమకూడి జరుగుతున్నదని ఎరుగుదుము. ఇదే మాట యోసేపు కూడా అన్నాడు. యోసేపు సోదరులు తమ తండ్రి చనిపోయిన సందర్భంలో భయపడ్డారు. యోసేపు తమకు ప్రతీకారము తలపెట్టుతాడని భీతి చెందారు. వారందరూ కలిసి వచ్చి తమను కనికరించవలసిందిగా వేడుకున్నారు. యోసేపు అన్నాడు, మీరు నాకు కీడు చెయ్యాలని ఉద్దేశించారు గాని నేటి దినమున జరుగుతున్నట్లు, అనగా బహు ప్రజలను బ్రతికించేటట్లు అది మేలుకే దేవుడు ఉద్దేశించాడు. కాబట్టి భయపడకండి, నేను మిమ్మలను మీ పిల్లలను పోషిస్తాను అని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడాడు. పరిస్థితులు ప్రతికూలమైనప్పటికీ, అంతా అంధకారబంధురమై కనిపించినప్పటికీ, భవిష్యత్తు భయంకరమని తోచినప్పటికీ, యోసేపు జీవితంలో దేవుని సంకల్పమే సిద్ధించింది, దేవుని చిత్తమే నెరవేరింది. సోదరీ సోదరులారా, హెబ్రీపత్రిక 12:6 మీ హృదయాలపై ముద్రించుకోండి. నా కుమారుడా, ప్రభువు చేసే శిక్షను తృణీకరించకు. ఆయన నిన్ను గద్దించేటప్పుడు విసుక్కోవద్దు. ప్రభువు తాను ప్రేమించేవానిని శిక్షించి తాను స్వీకరించే ప్రతి కుమారుణ్ణి దండిస్తాడు. మనము దేవుని పిల్లలమైతే ఆయన అనుమతి లేకుండా మనకు ఏమీ జరగదని గ్రహించగలం. సమస్తము మన మేలుకే సమకూడి జరుగుతుంది. దురదృష్టమని కాని, అన్యాయమని కాని, విధి అని కాని, కర్మ అని గాని లేనిపోని ఫిర్యాదులు దేవుని బిడ్డలు చేయకూడదు. దేవుడు జరుగనిచ్చిన ప్రతి సంఘటన దేవుని బిడ్డల మేలుకే, దేవుని మహిమ కొరకే. దేవుడు తన బిడ్డల చుట్టూ కంచె వేశాడు. దేవుని అనుమతి లేకుండా ఆ కంచె దాటి ఏదీ లోపలికి రావటానికి వీల్లేదు. సైతాను యోబును ఎంతో శోధించాలని చూచాడు. దేవునితో అన్నాడు, నీవు యోబుకు, అతని ఇంటివారికి, అతనికి కలిగిన సమస్తమునకు చుట్టూ కంచె వేశావు గదా. నీవు అతని చేతి పనిని దీవిస్తున్నందుచేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించి ఉన్నది. అయినా నీవు ఇప్పుడు నీ చేయి చాచి అతనికి కలిగిన సమస్తమును మొత్తిన ఎడల అతడు నీ ముఖము ఎదటనే దూషించి నిన్ను విడిచిపోతాడు. మనలను సైతాను శోధించడానికి దేవుడు అనుమతించిన Romans 8:28 ప్రకారం సమస్తము మన మేలుకే సమకూడి జరుగుతున్నదని మనకు తెలుసు. అలసిపోయిన ప్రాణానికి Romans 8:28 దిండులాంటిది. పరిస్థితులన్నిటి గుండా దేవుని నిత్య సంకల్పాన్ని గుర్తించగలిగితే మనకెంతో మేలు. ఈ రోజున మనలో ఎవరికీ నేరుగా దేవుడు కనపడి ఏమీ చెప్పడు. యోసేపు పరిస్థితి కూడా అంతే. ఎవరో దొంగ ప్రవక్తలు చెప్పవచ్చు, దేవుడు స్వయంగా నాకు కనిపించాడు, ఏదేదో చేస్తాడు, చెప్పాడు అని అమాయకులైన విశ్వాసులను బుకాయించవచ్చు కూడా. కాని దేవుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు కనిపించి మాట్లాడినట్లు యోసేపునకు కనిపించలేదు. అలాగే నీకు నాకు కనిపించడు గాని నడిపిస్తాడు. మన అనుభవాలు యోసేపును మనకు ఎంతో దగ్గరగా తెస్తాయి. ఇప్పుడు 39:1 వినండి. యోసేపును ఈజిప్టుకు తీసుకుని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్థుడు, రాజ సంరక్షక సేనాధిపతి అయిన పోతీఫరు అనే ఒక ఈజిప్టువాడు అక్కడికి అతణ్ణి తీసుకుని వచ్చిన ఇష్మాయేలీయుల వద్ద యోసేపును కొన్నాడు. యోసేపు యువకుడు, 17 గలవాడు. అతణ్ణి సంతలో ఎవరైనా కొంటారు. పోతీఫరు అతణ్ణి వెల చెల్లించి కొనుక్కున్నాడు. పోతీఫరు సైనికోద్యోగి. అతని ఉద్యోగం చాలా ప్రాముఖ్యమైనది. అతని కార్యాలయం రాజధాని నగరంలో ఉంటుంది. యెహోవా యోసేపునకు తోడై ఉన్నాడు గనుక అతడు వర్ధిల్లుతూ తన యజమానుడైన ఈజిప్టు మనిషి ఇంట ఉన్నాడు. పోతీఫరు ఇంటిలో యోసేపు ప్రవేశించాడు. ఒక గొప్ప అధికారి ఇంటిలో అతడు పనిచేయబోతున్నాడు. దేవుడతనికి తోడై ఉన్నాడు. యోసేపు అతని ఇంటిలో ఉన్నందువలన ఇంటి యజమానికి ఎన్నో దీవెనలు ప్రాప్తించాయి. యెహోవా అతనికి తోడై ఉన్నాడు. అతడు చేసినదంతా అతని చేతిలో యెహోవా సఫలము చేశాడు. ఈ సంగతి యజమాని చూచినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షం కలిగింది. గనుక అతని వద్ద పరిచర్య చేయడానికి నియమించబడ్డాడు. పోతీఫరు అతణ్ణి తన ఇంటి మీద విచారణకర్తగా నియమించి తనకు కలిగినదంతా అతని చేతికి అప్పగించాడు. యోసేపు దేవుని కృపచేత మంచి స్థితికి హెచ్చించబడ్డాడని చెప్పవచ్చు. అయితే దేవుని బిడ్డలకు అలాంటి పరిస్థితుల్లో శోధనలు ఎదురవుతాయి. ఈ లోకము దేవుని బిడ్డలకు పరీక్షాస్థలం. అతడు తన ఇంటి మీద తనకు కలిగిన దాని అంతటి మీద అతణ్ణి విచారణకర్తగా నియమించిన కాలం మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఆ ఈజిప్టు మనిషి ఇంటిని ఆశీర్వదించాడు. యెహోవా ఆశీర్వాదము ఇంటిలోనేమి పొలములోనేమి అతనికి కలిగిన సమస్తము మీద నిలిచి ఉంది. ఇప్పుడు యోసేపు పోతీఫరు ఇల్లంతటి మీద అధికారి. అతని ఆస్తిపాస్తులన్నిటికీ యోసేపు గృహ నిర్వాహకుడు. పోతీఫరు యోసేపును పూర్తిగా నమ్మాడు. పోతీఫరు తనకు కలిగినదంతా యోసేపు చేతికి అప్పగించి తాను ఆహారము తినడం తప్ప తనకు ఏమి ఉన్నదో ఏమి లేదో విచారించినవాడు కాడు. పోతీఫరు ఇంటి సంగతులేమీ పట్టించుకోడు. బాధ్యత అంతా యోసేపు చేతికి అప్పగించాడు. వస్తువాహనాలు, డబ్బు ఎంత ఉన్నది, ఎంత రావలసింది, ఎంత ఖర్చు చేసింది అంతా యోసేపు చూసుకోవాలి. యోసేపు రూపవంతుడు, సుందరుడు. పోతీఫరు యోసేపును ఎన్నడూ లెక్క అడగలేదు. యోసేపు మీద మరో అధికారి ఎవ్వరూ లేరు. యోసేపుదే అంతిమ తీర్మానం. యోసేపు రిజాయితీని పోతీఫరు మనస్ఫూర్తిగా నమ్మాడు. యజమాని కోరిందల్లా ఒక్కటే, తన మనస్సు నెరిగి యోసేపు పనిచేస్తే తనకంతే చాలు. తన వ్యక్తిగత విషయాలు కూడా యోసేపు చూస్తాడు. పోతీఫరు భోజనానికి కూర్చున్నప్పుడు అతనికి కావలసిన భోజనం వేళకు యోసేపు పెడతాడు. అంతే, మిగతా విషయాలు తనకనవసరం. అటు తరువాత అతని యజమాని భార్య యోసేపు మీద కన్నువేసింది. తనతో శయనించమని కోరింది. పోతీఫరు తన గృహ నిర్వాహకుడైన యోసేపునకు అంతా అప్పగించాడు. యోసేపు తనకు ఇష్టమొచ్చినట్లు చేయగలడు. యోసేపు కష్టించి పనిచేస్తున్నాడు. పోతీఫరు భార్య కూడా ఎడతెగని ఆలోచన చేస్తోంది. యోసేపు అందమైనవాడు, తన భర్త పోతీఫరు వృద్ధుడు, వయస్సు మళ్లినవాడు. ఆ రోజుల్లో వయస్సులో పెద్దవాడైన ప్రభుత్వ ఉద్యోగి పడుచుపిల్లను చేసుకోవడం ఆనవాయితీ. ఆమె యోసేపును చూస్తున్నది, అతణ్ణి శోధించడానికి ప్రయత్నిస్తున్నది, అతణ్ణి ఆకర్షించడానికి ఏవేవో వెకిలి చేష్టలు చేస్తున్నది, తనతో వ్యభిచరించడానికి ప్రోత్సహిస్తున్నది. అయితే యోసేపు అందుకు ఒప్పుకోలేదు. అన్నాడు, నీవు నా యజమాని భార్యవు. నా యజమాని తనకు కలిగినదంతా నా చేతికి అప్పగించాడు గదా. నా వశమున తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడెరగడు. ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడూ లేడు. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని అప్పగించక ఉండలేదు. కాబట్టి నేను ఎలాగా ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధంగా పాపం కట్టుకునేది? సోదరీ సోదరులారా, గమనిస్తున్నారా? యోసేపు పోతీఫరు ఇంటిలో బానిస కావచ్చుగాక, లేదా అధికారి కావచ్చుగాక, కాని అతడు దైవదాసుడు, దేవుని ప్రతినిధి. దేవుడే తన యజమాని, ప్రభువు. తాను ఈజిప్టుకు అమ్ముడుపోయి వచ్చాడు నిజమే. ఈజిప్టు దేశం విగ్రహాలతో నిండి ఉన్నది. బబులోనులాగే అనేక రకాల విగ్రహాలతో పూర్తిగా నిండిపోయిన దేశం ఈజిప్టు. అలాంటి చోట యోసేపు సత్యదేవునికి, సజీవదేవునికి నమ్మకమైన సాక్షి. యోసేపు పరాయి దేశములో ఉన్నతమైన నైతిక ప్రమాణాలను పాటించాలి. పోతీఫరు భార్య తనను శోధించినప్పుడు అతడన్నాడు, అమ్మా, నీవు నా యజమాని భార్యవు. నిన్ను తప్ప ఈ ఇంటిలో ఉన్న సమస్తము యజమాని నాకు అప్పగించాడు. నీవతని భార్యవు. వివాహ వ్యవస్థను గూర్చి యోసేపునకు ఎంత ఉదాత్తమైన అభిప్రాయమున్నదో చూచారా? దేవుడు మానవుల మేలు కోసము, సమాజ శ్రేయస్సు కోసం వివాహ వ్యవస్థను నిర్ణయించాడు. మానవుడు వైవాహిక నియమాలను జవదాటినప్పుడు అతడు దేవుణ్ణి అవమానపరుస్తున్నాడని అర్థం. మనిషి వివాహ నిబంధన దేవుని సాక్షిగా చేసినప్పుడు దానిని పాటించకపోతే మిగతా నియమాలు వేటినీ ఖాతరు చేయడు, భ్రష్టుడైపోతాడు. భార్యాభర్తలలో ఒకరి పట్ల ఒకరికి విశ్వాసము లేనప్పుడు కుటుంబాలు పాడైపోతాయి. ఇక్కడ యోసేపు దేవునికి నమ్మకంగా ప్రవర్తిస్తున్నాడు. దానిని బట్టి ఎన్నో కష్టాలు వచ్చాయి. తనను గురించి అబద్ధాలు ప్రచారంలోకి వచ్చాయి. అయినా అతడు లెక్క చేయలేదు, తన నిజాయితీని కాపాడుకున్నాడు. ఒక దినము ఆమె యోసేపుతో మాట్లాడుతూ ఉన్నది. కాని అతడు ఆమెతో శయనించడానికి గాని ఆమెతో ఏకాంతంగా ఉండడానికి కాని ఆమె మాట విన్నవాడు కాడు. పోతీఫరు ఫరోరాజు క్రింద గొప్ప ఉద్యోగి. ఇల్లు వదిలిపెట్టి నెలల తరబడి బయట తిరుగుతూ ఉంటాడు. అందుచేత ఈమె యోసేపును పదే పదే శోధించటానికి వీలు కలిగింది. ఇది ఎడతెగని శోధన. అయినా యోసేపు లొంగలేదు. ఆమెలో యోసేపు మీద కోపము కక్ష ఎక్కువవుతున్నాయి. ఆమె అభిమానం దెబ్బతిన్నది. ఆమె కామాంధురాలు. అతడు తన కోరిక తీర్చకపోయేసరికి అతని మీద పగపట్టింది. కక్ష సాధింపు మొదలైంది. ఒకరోజు యోసేపు తన పనిమీద ఇంటికి లోపలికి వెళ్ళినప్పుడు ఇంటి మనుష్యులలో ఎవ్వరూ అక్కడ లేరు. అప్పుడామె అతని వస్త్రము పట్టుకొని తనతో శయనించమని కోరింది. అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయాడు. ఆమె అది చూచి తన ఇంటి మనుష్యులను పిలిచి వారితో అన్నది, "చూడండి, నా భర్త మనలను ఎగతాళి చేయడానికి హీబ్రూ బానిసను మన దగ్గరికి తెచ్చాడు. నాతో శయనించగోరి వీడు నా వద్దకు రాగా నేను పెద్ద కేక వేశాను. నేను బిగ్గరగా కేక వేయడం వాడు విని నా దగ్గరే తన వస్త్రాన్ని విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయాడు." అసలు సంగతి ఏమిటంటే పోతీఫరుకు అతని భార్యకు మధ్య ఏవో అపోహలు మొదలయ్యాయి. మనస్పర్ధలతో భార్యాభర్తలు పరస్పరము కీచులాడుకుంటున్నారు. తన భర్త మీద నేరారోపణ చేస్తున్నది. ఇతడు ఇంటిలోకి ఒక హీబ్రూ బానిసను తెచ్చిపెట్టాడు అంటున్నది. అసలు ఆమె ప్రవర్తన మంచిది కాదు. ఇలాంటి చెడు పనులు ఇంతకు ముందు చేసింది. ఈమె తన భర్తను మోసగిస్తున్నది. ఇప్పుడామె మంచిదాన్ని పతివ్రతను అని రుజువు చేసుకోవడానికి ఇదొక ఎత్తు. అందుకే ఈ కథ కల్పించింది. యజమాని ఇంటికి వచ్చే వరకు యోసేపు విడిచిన వస్త్రము తన వద్ద ఉంచుకున్నది. 17 సంవత్సరాల నవయువకుడు ఈజిప్టు దేశములో ఉన్నాడు. తన ప్రజలకు దూరంగా తన సహోదరుల ద్వేషానికి ఫలితంగా ఇక్కడ పడి ఉన్నాడు. అతని మీద లేనిపోని అభాండాలు వేస్తోంది. తన భర్త ఇంట లేడు. అతడు రాగానే చెప్పడానికి పెద్ద కథ అల్లింది. ఇంతలో ఆమె భర్త వచ్చాడు. చెప్పింది, "నీవు మన వద్దకు తెచ్చిన ఆ హీబ్రూ బానిస నన్ను ఎగతాళి చేయడానికి నా వద్దకు వచ్చాడు. నేను బిగరగా కేక వేసినప్పుడు వాడు తన వస్త్రము నా దగ్గర విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయాడు. నీ బానిస నన్ను ఈ విధంగా అవమానపరిచాడు" అని తన భార్య చెప్పిన మాటలు విన్నప్పుడు పోతీఫరు కోపముతో మండిపడ్డాడు. ఇదంతా విన్నప్పుడు పోతీఫరు ఆమె చెప్పిన కథ తాను నమ్మినట్లే నటిస్తున్నాడు. తన భార్య ఎలాంటిదో తనకు తెలుసు. తాను రాజుగారి సైన్యములో గొప్ప అధికారి. ఇప్పుడు తన భార్యతో వివాదము పెట్టుకుని ప్రయోజనం లేదు. ప్రస్తుతానికి ఆమె చెప్పినట్లు చేస్తే ఈ సమస్య ఇంతటితో పరిష్కారమవుతుందని తలంచాడు. అందుచేత పోతీఫరు తన భార్య సలహా ప్రకారము అతణ్ణి చెరసాలలో వేయించాడు. అది రాజకీయ ఖైదీలు బంధించబడే కారాగృహం. యోసేపు ఇప్పుడు చెరసాలలో బందీ. అతనికి ఏమి జరగబోతోందో వచ్చే పాఠంలో విందాము. అంతవరకు సెలవు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము మనకందరికీ నిత్యత్వము పర్యంతము తోడై ఉండునుగాక. ఆమేన్.